శ్రీమద్ భాగవతంలోని శ్రీకృష్ణ కుచేలుల యొక్క స్నేహ బంధాన్ని గురించి చెప్పుకుంటా ఉన్నాం. నిరుపేద బ్రాహ్మణుడైనటువంటి కుచేలుడు తినటానికి తిండి, కట్టుకోవటానికి బట్ట లేనటువంటి స్థితిలో బిడ్డల యొక్క కడుపు నింపటం కూడా అతి కష్టమైనటువంటి తరుణంలో భార్య యొక్క ప్రేరణతోటి తన చిన్ననాటి స్నేహితుడైనటువంటి ఆ శ్రీకృష్ణుణ్ణి దర్శించడానికి ఎంతో ప్రయాసతోటి ద్వారకా నగరానికి వచ్చాడు. ద్వారపాలకులు అడ్డగించారు, మీలో ఒకరు లోపలికి వెళ్ళి నా బాల్యమిత్రుడు కుచేలుడు, మీ బాల్యమిత్రుడైనటువంటి కుచేలుడు వచ్చాడు అని చెప్పండి, ఎందుకంటే ఆయన నాకు విద్యాభ్యాసం చేసే సమయంలో ఇద్దరము కలిసి ఒకే గురువు వద్ద విద్యాభ్యాసం చేశాం, అందువల్ల మీ బాల్యమిత్రుడైనటువంటి కుచేలుడు వచ్చాడని చెప్పండి, ఆ తర్వాత నా భాగ్యం ఎలా ఉందో అలాగే జరుగుతుంది అన్నాడు. ఆ మాటకి కాస్త మెత్తబడ్డాడు ద్వారపాలకుడు. అతడు లోపలికి వెళ్ళి చెప్పాడు, ఓ మహాత్మా, మీ బాల్యమిత్రుడట వాకిలి దగ్గర వేచి ఉన్నాడు, అతడి పేరు కుచేలుడు అన్నాడు. కుచేలుడు అనేటువంటి మాట వినటంతోనే శ్రీకృష్ణుడు ఒక్క ఉదుటన ఆశ్రమం నుంచి దిగాడు. కుచేలా కుచేలా అంటూ పరవశంతో బయటికి పరిగెడుతూ ఉన్నాడు. అష్టభార్యలు ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారు. ఇంతవరకు ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి వాళ్ళు చూడలా. భర్తని ఈ రకమైనటువంటి పరవశత్వంలో ఏనాడు కూడా చూడలా. శ్రీకృష్ణుడు కుచేలుని చూచాడు, కౌగిలించుకున్నాడు. ఓ మిత్రమా కుచేల, వచ్చావా? నన్ను సంతోష పెట్టడానికి వచ్చావా? నన్ను ఉద్ధరించడం కోసం వచ్చావా అంటూ కన్నుల వెంట ఆనంద బాష్పాలు కారుతూ ఉండగా కుచేలుణ్ణి కౌగిలించుకుంటూ అతన్ని వెంట పెట్టుకొని లోపలికి తీసుకొని వచ్చాడు. రుక్మిణీదేవి జల కలశాన్ని తెచ్చింది. శ్రీకృష్ణుడు కుచేలుడి యొక్క పాదాలని ఆ జలంతో కడిగి ఆ నీటిని శిరస్సును ధరించాడు. చెప్పులు లేకుండా నడిచి వచ్చినందువల్ల కుచేలుడి కాలులో గుచ్చుకున్నటువంటి ముళ్ళుని స్వయంగా శ్రీకృష్ణుడే తీశాడు. ఇదంతా కుచేలుడికి ఒక ఇంద్రజాలంలాగా, ఒక స్వప్నంలాగా ఉండి నిశ్చేష్టుడై నోట మాట రావటం లేదు. కానీ ఎప్పుడైతే శ్రీకృష్ణుడు తన కాలిలో ఉన్నటువంటి ముళ్ళుని కూడా లాగి తీశాడో అప్పుడు అంటున్నాడు కృష్ణయ్య, ద్వారకాధీశుడమైనటువంటి నీవు ఈ పేద బ్రాహ్మణుని యొక్క పాదాలు పట్టుకొని ముళ్ళు తీయటమా? ఇది ఉచితంగా లేదు అన్నాడు కుచేలుడు. ఆ మాటకి శ్రీకృష్ణుడు అంటున్నాడు, కుచేల ఎంత మాట, నన్ను ద్వారకాధీశునిగా చేసి నీ హృదయంలో ఉన్నటువంటి నన్ను తొలగించేస్తున్నావా? ఎంత ధనమున్నా ఎన్ని సంపదలున్నా ఈ శ్రీకృష్ణుడు ఏనాటికి కూడా నీ మిత్రుడే, నీ స్నేహితుడే అని తెలుసుకో అంటూ కుచేలుణ్ణి వెంట పెట్టుకొని రుక్మిణీదేవి మందిరంలో ప్రవేశించాడు. తన శయ్య మీద తన ప్రక్కనే కూర్చుండబెట్టుకొని మళ్ళీ మళ్ళీ ఆలింగనం చేసుకుంటూ ఉన్నాడు. రుక్మిణీదేవి చూస్తున్నది ఈ పరిస్థితిని, చామరంతో ఆ కుచేలుడికి వేసటం మొదలుపెట్టింది. అలా కుచేలుడికి సేవ చేస్తున్నది రుక్మిణీదేవి. ఒక బిచ్చగాడిలా ఉన్నటువంటి ఈ పేద బ్రాహ్మణునికి రుక్మిణీ కృష్ణులు చేస్తున్నటువంటి ఈ సేవను చూచి అంతఃపుర స్త్రీలంతా కూడా ఆహాహా, ఇతడు ఎంత అదృష్టవంతుడు, గొప్ప తపశక్తి సంపన్నులైనటువంటి మునులు కూడా ఈయనకి సాటిరారు కదా అని ఆశ్చర్యపోతా ఉన్నారు. శ్రీకృష్ణుడు కుశల ప్రశ్నలు వేస్తున్నాడు, ఓ మిత్రమా, ఆనాడు గురుకులంలో మనం ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటనలు గుర్తుకొస్తున్నాయా? అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటున్నావా? గురుపత్రి మన మీద చూపినటువంటి ఆదరాభిమానాలు నీకు గుర్తొస్తున్నాయా అంటూ, మిత్రమా ఒకనాడు ఏమి జరిగిందో నీకు బాగా గుర్తుండాలే అంటూ అప్పుడు జరిగినటువంటి సంఘటనని ఇప్పుడు గుర్తు చేస్తూ ఉన్నాడు శ్రీకృష్ణుడు. అంటే ఆ రోజు గొప్ప గాలివాన వచ్చింది. గురుపత్రి శ్రీకృష్ణుణ్ణి కుచేలుణ్ణి కట్టెలు తేవటానికి అడవిలోకి పంపించింది. అయితే వీళ్ళు వెళ్ళేటప్పుడు అంతా బాగానే ఉంది వాతావరణం. వెళ్ళిన తర్వాత పెద్ద గాలివాన వచ్చింది. సాయంత్రం అయింది, మబ్బులు బాగా కమ్మినాయి, కటిక చీకటిగా ఉన్నది. ఇంటికి వెళ్ళటానికి దారి, ఆశ్రమానికి వెళ్ళటానికి దారి తెలియటం లేదు. దానితోటి ఒకవైపు గాలివాన, మరొక వైపు కటిక చీకటి. అందుకని ఆ రాత్రి అంతా అరణ్యంలోనే గడిపారు శ్రీకృష్ణ కుచేలురు ఇద్దరు కూడా. అది నీకు గుర్తున్నదా అన్నాడు శ్రీకృష్ణుడు. ఆ సంఘటన ఎప్పుడైతే శ్రీకృష్ణుడు గుర్తు చేశాడో వెంటనే కుచేలుడు సిగ్గుతోటి కుంచుకుపోయాడు. అదేమిటి ఆ సంఘటనకి సిగ్గుతో కుంచుకుపోవాల్సిన పనే ఉంది అంటే దానికి ఒక కారణం ఉంది. ఆ రోజు చీకటిలో గాలివానలో గజగజ వణుకుతూ ఒక చెట్టు కింద కృష్ణ కుచేలు ఇద్దరు కూడా గడుపుతున్నారు. ఆ సమయంలో కుచేలుడి దగ్గర శనగలున్నాయి. కృష్ణుడికి తెలియకుండా కుచేలుడు వాటిని తింటా ఉన్నాడు. అది గమనించి కృష్ణుడు, కుచేల ఏమిటి తింటున్నావు అన్నాడు. కుచేలుడు ముందు వెనక ఆలోచించకుండా, అదే ఏమి తింటం లేదు, చలి బాగా ఉండటం వల్ల పళ్ళు కొనుక్కుంటున్నాను అన్నాడు. నిజం చెబితే అందులో కొన్ని శనగలకు శ్రీకృష్ణుడికి ఇవ్వాల్సి వస్తుందేమోనని కుచేలుడి భయం. అందుకనే అలా అబద్ధం చెప్పాడు. భగవంతుడికి పెట్టకుండా తింటే దరిద్రుడు అవుతాడు అనే దానికి ఇదే నిదర్శనం. కుచేలుడి యొక్క దరిద్రానికి ఇది కూడా ఒక కారణం. శ్రీకృష్ణుడు ఆ గాలివాన రోజు జరిగినటువంటి సంఘటనని గుర్తు చేయటంతో అప్పటి తన యొక్క మూర్ఖత్వం, తన యొక్క స్వార్థ బుద్ధి గుర్తుకొచ్చింది కుచేలుడికి. సిగ్గుతో కుంచుకుపోతున్నాడు. భగవాన్, బాల్య చేష్టల్లో ఉన్నటువంటి దోషాలను చూడవద్దు, ఆనాటి చర్యకి నేను సిగ్గుతో చచ్చిపోతున్నాను అని మనస్సులో అనుకున్నాడు కుచేలుడు. అంటే పైకి అనలేదు, మనస్సులోనే భావించాడు. ఎందుకంటే తాను చేసినటువంటి పనికి తానే సిగ్గుపడతా ఉన్నాడు. శ్రీకృష్ణుడు సర్వాంతర్యామి గనక, అందరిలో ఉండేటువంటి పరమాత్మే గనక, ఆయనకు అన్నీ తెలుసు. అందుకనే కుచేలుడి యొక్క భావాలను కూడా గమనించి నవ్వుకొని తిరిగి బాల్యంలో ఉన్నటువంటి ముచ్చట్లను ప్రారంభించాడు. గురుదేవుల యొక్క అభిమానం, వాత్సల్యం తమ మీద ఎంతగా ఉందో చెప్పుకొని ఆనందిస్తున్నారు ఇద్దరు స్నేహితులు. కుచేల, నీకు గుర్తున్నదా గురుదేవులు చివరగా మనతో ఏమన్నాడో? ఒక అతి ముఖ్యమైనటువంటి మాటలు ఇక్కడ గురువు చెప్పడం జరిగింది. గురువు కోసం, గురుసేవ చేయటం కోసం అత్యంత ప్రియమైనటువంటి దేహాన్ని భక్తితో సమర్పించి గురుసేవ చేసినటువంటి ఉత్తమ శిష్యులు మీరు. అటువంటి మీ పట్ల నేను సంతృప్తి చెందాను. మీ అభిష్టములు నెరవేరుగాక అని మనల్ని ఆశీర్వదించాడు మన గురువు. శ్రీకృష్ణుని ఈ పలుకులు విని కుచేలుడు, దేవదేవా, భక్తుల యొక్క కోరికలు తీర్చేటువంటి మీ వంటి దివ్యాత్మునితోటి కలిసి గురుకులంలో గడిపేటువంటి అదృష్టం నాకు కలిగింది. ఇది జన్మ జన్మల అదృష్టం అని నేను భావిస్తూ ఉన్నాను అని పూర్వ సంఘటనలను గుర్తు చేసుకుంటూ ఆనంద భాష్పాలు రాలుస్తూ ఉన్నాడు. మరి శ్రీకృష్ణుడు అంతటి మహానుభావుడు, ఒక పేద బ్రాహ్మణునితో అలా నవ్వుతూ మాట్లాడటం, ప్రేమతో చూడటం, ఆలింగనం చేసుకోవటం మొదలైనటువంటి అపురూపమైనటువంటి దృశ్యాలను చూచి అంతఃపుర స్త్రీలంతా కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు. ఈ బ్రాహ్మణుడు నిరుపేద, ఇతడు నిరుపేద కాదు, ఇతడే గొప్ప భాగ్యవంతుడు, ఇతడి భాగ్యమే నిజమైనటువంటి భాగ్యం, ఇంతటి భాగ్యవంతుడు ముల్లోకాల్లో ఎక్కడైనా ఉంటాడా అని అనుకుంటూ ఉన్నారు ఆ అంతఃపుర కాంతలు. భగవంతుడు భోగభాగ్యాలను చూడడు. గొప్ప మనస్సుందా లేదా అనేటువంటి విషయాన్ని మాత్రమే చూస్తాడు. నిర్మలమైనటువంటి మనస్సు కలిగినటువంటి భక్తుడు కాబట్టి కుచేలుడు ఇంతటి భాగ్యవంతుడయ్యాడు. కాబట్టి భగవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు నిర్మలమైనటువంటి మనస్సు ఉండాలే గాని కోరికలతో కూడుకున్నటువంటి కలుషితమైనటువంటి మనస్సు ఉండరాదు అని మనం ఇక్కడ గ్రహించాలి. భగవంతుడి సన్నిధిలో కుచేలుడు సర్వము మర్చిపోయాడు. ఇదే భక్తిలో పరాకాష్ఠ దశ. ఏమీ గుర్తులేదు కుచేలుడికి. మరుసటి రోజున మిత్రులిద్దరు కూడా అనేక విషయాలు మాట్లాడుకుంటా ఉన్నారు. కుచేలుడు తన కుటుంబ విషయాలన్నీ కూడా చెప్పాడు, కానీ తన దారిద్ర్యాన్ని గురించి మాత్రం ఒక్క మాట కూడా చెప్పల. అది తప్ప మిగిలినటువంటి విషయాలన్నీ చెప్పాడు. కుచేల, రాక రాక వచ్చావు, నన్ను చూడాలని వచ్చావు, మరి నాకు తినటానికి ఏమి తెచ్చావు? నా భక్తులు నాకు కొంచెం ఇచ్చినా సరే అదే నాకు 10,000. భక్తుడు కానివాడు, దుష్టుడు కొండంత బంగారాన్ని ఇచ్చినా దాన్ని నేను స్వీకరించను అంటూ ఇక్కడ ఒక మాట ఉన్నది. శ్రీకృష్ణుడు కుచేలుడితో చెప్పినటువంటి మాట, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యపహృతం అశ్నామి ప్రియతాత్మనః అని. సాధారణంగా చాలామంది భగవద్గీతలో ఈ శ్లోకాన్ని ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా మనం చూస్తాం. అయితే నిజంగా ఈ శ్లోకాన్ని చెప్పింది కుచేలుడితో శ్రీకృష్ణుడు. అదే శ్లోకాన్ని యుద్ధరంగ మధ్యలో అర్జునుడితో కూడా శ్రీకృష్ణుడు దీన్నే చెప్పడం జరిగింది. దాన్నే వ్యాసుడు భగవద్గీతలో గ్రంథస్థం చేయటం జరిగింది. దీని అర్థం సాధారణంగా అందరికీ తెలుసు. దళమైనను పుష్పమైనను ఫలమైనను సలిలమైన పాయని భక్తిని కొలిచిన జనులర్పించిన నెలమిన్ రుచిరాన్నముగనే ఏను భుజింతున్. అంటే ఆకైనా పువ్వైనా ఫలమైనా ఏమీ లేకపోతే కేవలం ఒట్టి నీరైనా భక్తితో గనక నాకు సమర్పించినట్లయితే దాన్ని నేను రుచిరాన్నంగా పరమాన్నంగా నేను భావిస్తూ దాన్ని భుజిస్తాను అంటున్నాడు భగవాను. ఈ శ్లోకాన్ని గురించి మనం భగవద్గీతలో ఎట్లాగూ చెప్పుకుంటాం. ఇక్కడ మాత్రం కేవలం దాని యొక్క భావం ఇంతవరకే మనం చెప్పుకున్నాం. శ్రీకృష్ణుని మాటలు విన్న తర్వాత కుచేలుడు సిగ్గుతో మళ్ళీ కుంచుకుపోతున్నాడు. ఎందుకంటే ఆ మహానుభావుడికి తాను తెచ్చినటువంటి ఈ అటుకులు ఎలా సమర్పించాలా అని బాధపడుతూ ఉన్నాడు. గొప్ప సందేహం, ఇవ్వటమా మానటమా? ఎక్కడ శ్రీకృష్ణుడు, ఎక్కడ ఈ వైభవం, ఎక్కడ ఈ అంతఃపురం, ఎక్కడ ఈ అంతఃపుర స్త్రీలు, ఎక్కడ ఈ అష్టభార్యలు? ఇలా సర్వ సంపదలతో తొలతూగుతూ ఉన్నటువంటి శ్రీకృష్ణుడికి తాను 4 ఏళ్లలో బిచ్చబడికి తెచ్చినటువంటి అటుకుల్ని ఎట్లా ఇవ్వాలి అని సిగ్గుపడతా ఉన్నాడు. శ్రీకృష్ణుడు దివ్య దృష్టితోటి గమనించాడు కుచేలుడు ఎందుకు వచ్చింది. కుచేలుడు తనని సంపదలు ఎప్పటికీ కూడా కోరనే కోరడు. ఇప్పుడు కూడా భార్య యొక్క ప్రోద్బలంతో తన దగ్గరికి వచ్చాడే గాని తనంతటి తానుగా సంపదల కోసం తన దగ్గరికి రాలేదు అనేటువంటి విషయం తెలిసినటువంటి వాడు శ్రీకృష్ణుడు. అందుకనే ఎలాగైనా సరే ఇతన్ని సంతోష పెట్టాలి. దేవేంద్రుడికి కూడా లేనటువంటి గొప్ప సంపదలు ఇతడికి అందాలి అనుకున్నాడు మనస్సులో శ్రీకృష్ణుడు. అలా అనుకొని కుచేలా, పలకమేమిటయ్యా, నా కోసం ఏమీ తేలేదా? మా వదిన నా కోసం ఏమి పంపించలేదా అన్నాడు. కుచేలుడేమో ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. తాను తెచ్చినటువంటి అటుకుల్ని ఇవ్వలేకపోతా ఉన్నాడు. నిరుపేదనైనటువంటి నేను నీకు ఏమికి ఇవ్వగలను కృష్ణ అన్నట్లుగా దీనంగా చూస్తూ ఉన్నాడు. ఇక శ్రీకృష్ణుడే ఆ ఉత్తరీయంలో మూటగట్టినటువంటి అటుకుల్ని అందుకొని, ఇదేమిటి, ఇది నా కోసమే కదా కుచేలా, ఈ అటుకలంటే నాకెంతో ఇష్టం అంటూ మిత్రుడికి అక్షయ సంపద ఇవ్వాలని అనుకొని పిడికెడు అటుకులు తీసుకొని నోట్లో వేసుకున్నాడు. దానితో జగత్తంతా తృప్తి చెందింది. ఈ మాట సాధారణంగా కాస్త అతిశయోక్తిగా కనపడుతుంది. అంటే శ్రీకృష్ణుడిని శ్రీకృష్ణుడిగా కాకుండా పరమాత్మగా భావించినట్లయితే ఈ సమస్తమైనటువంటి జగత్తు పరమాత్మలోనే ఉంది గనక పరమాత్మ స్వీకరించినటువంటిది, మరి పరమాత్మలో ఉన్నటువంటి జగత్తంతా కూడా అందుద్ది. అందుకనే జగత్తంతా తృప్తి చెందింది. శ్రీకృష్ణుడు నోట్లో వేసుకున్నటువంటి అటుకులతో జగత్తంతా కూడా తృప్తి చెందింది. దాని ఫలితంగా కుచేలుడి యొక్క గృహం గొప్ప సంపదలతో నిండిపోయింది. శ్రీకృష్ణుడు రెండవ పిడికిలు తీసుకొని నోట్లో వేసుకోబోతున్నాడు. రుక్మిణి గట్టిగా చేయబట్టుకుంది. ఒక్క పిడికిలి అటుకులతోటి అక్షయ సంపదలు కుచేలుడికి ప్రసాదించాడు కృష్ణుడు. ఇప్పుడు ఈ రెండవ పిడికిలి గనక ఆయన గనక భుజించినట్లయితే తనని కూడా కుచేలుడి యొక్క సేవకి వాళ్ళ ఇంటికి పంపిస్తాడు అనుకున్నది రుక్మిణీదేవి. అందుకే తినొద్దని ఆ రెండవ పిడికిల్ని ఆపేసింది. ఆ రాత్రికి అందరూ భోజనం చేసి పడుకున్నారు. మరునాడు ఉదయం కుచేలుడు ప్రయాణం అయ్యాడు. శ్రీకృష్ణుడు కొంత దూరం వెళ్ళి అతడికి వీడ్కోలు చెప్పి తిరిగి వచ్చాడు. కుచేలుడు శ్రీకృష్ణుడిని ఏమీ కోరలేదు. తన దరిద్రాన్ని గురించి ఒక్క మాట కూడా చెప్పల. శ్రీకృష్ణుడేమో కుచేలుడికి ఏమీ ఇస్తున్నట్టుగా చెప్పల. ఆయన అక్షయ సంపదలు ఇచ్చినప్పటికీ కూడా అలా ఇచ్చినట్టుగా సూచన మాత్రంగా ఒక్క మాట కూడా అల్ల. ఇద్దరు కూడా సంపదల గురించి, దరిద్రాన్ని గురించి అస్సలు మాట్లాడుకోలే. కుచేలుడు ఎందుకు వచ్చింది శ్రీకృష్ణుడు అడగల, కుచేలుడేమో చెప్పల. ఇద్దరు కలుసుకున్నారు అంతే, ఆనందించారు, పరవశించారు, ఆనాటి సంఘటనల గురించి చెప్పుకున్నారు, ఆలింగనం చేసుకున్నారు. శ్రీకృష్ణుడు ఎంతగానో గౌరవించాడు, ఎంతగానో పూజించాడు. ఇదంతా జరిగింది తప్ప ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం కనుక ఉన్నట్లయితే కొబ్బరికాయలోకి నీరు ఎట్లా వస్తుందో అలాగే సంపదలు వస్తాయి. భగవంతుడి యొక్క అనుగ్రహం కనుక లేకపోయినట్లయితే ఏనుగు మింగినటువంటి వెలగపండు లోపల ఉన్నటువంటి గుజ్జు ఎట్లా మాయమైపోద్దో అలాగనే మాయమైపోద్ది. అంటే కొబ్బరికాయలోకి నీరు ఎట్లా వస్తుందో ఎవరికీ తెలియదు. కాయ తయారైన తర్వాత లోపల నీరుండదు. మరి ఏనుగు మింగినటువంటి వెలగపండులో లోపలటువంటి గుజ్జు మొత్తం కూడా ఖాళీ అయిపోద్ది. బయటికి పోయినటువంటి మార్గం కానీ, అది పగలటం కానీ, ఎక్కడక్కడ నెర్రివ్వటం కానీ ఏమి ఉండదు, అలాగనే ఉంటుంది. ఆ వెలక్కాయ అట్లానే ఉంటుంది, కానీ లోపల మాత్రం అంత డొల్ల. అందుకే ఆ ఉదాహరణ చెప్పింది భగవానుడు. ఈ రెండింటికి కూడా ఎవరికైనా ప్రసాదించగలిగినటువంటి వాడు. కుచేలుడు సంపదల వారల భగవంతుణ్ణి కోరుకున్నాడు. భగవంతుడు అతనికి సంపదల్ని ఇచ్చాడు, తన యొక్క అనుగ్రహాన్ని అందించాడు. కుచేలుడు తిరిగి తన గ్రామానికి వెళ్ళిపోతున్నాడు. తన పైన శ్రీకృష్ణుడు చూపించినటువంటి ప్రేమకి పరవశించిపోతా ఉన్నాడు. ఎంత గొప్ప గౌరవం తనకు లభించింది. తను ఏమనుకొని వెళ్ళాడు, ఆయన దర్శనం కూడా దొరుకుతుందా లేదా అని ఆలోచిస్తూ వెళ్ళాడు. కానీ ఇప్పుడు జరిగిందే ఆశ్చర్యకరంగా ఉంది. ఎంత ప్రేమ, ఎంత గౌరవాన్ని శ్రీకృష్ణుడు తనకు చూపించాడు. తాను ఎంతటి పేదరికంలో ఉన్నా ఎంతో పుణ్యం ఉండబట్టి, ఎన్ని జన్మల పుణ్యం ఉండబట్టి శ్రీకృష్ణ భగవానుతో ఇంత సన్నిహితంగా ఉండగలిగేటువంటి అదృష్టం కలిగింది. దరిద్రుడైనటువంటి నేనెక్కడ సకల భోగభాగ్యాలతో సంపదలతో తలుతుగేటువంటి శ్రీకృష్ణుడు ఎక్కడ? రుక్మిణీదేవి శయించేటువంటి శయ్య మీద నన్ను కూర్చోబెట్టాడు. రుక్మిణీ మాత స్వయంగా నా ప్రక్కన నిలబడి చామరంతో వీస్తూ నాకు సేవ చేసింది. శ్రీకృష్ణుడు నన్ను భగవంతుణ్ణి పూజించినట్టుగా నన్ను పూజించాడు. ఆది దంపతులే నన్ను పూజించారు. సంపదని గనక కోరి తన భార్య తన్ని శ్రీకృష్ణుని వద్దకి పంపించి ఉండొచ్చు, కానీ శ్రీకృష్ణుడు నాకు ఏమీ ఇవ్వలేదు, నేనేమీ అడగలేదు, ఆయనేమీ ఇవ్వలేదు. ఎందుకనంటే సంపదల వల్ల అహంకారం పెరుగుతుంది. అహంకారం కనుక పెరిగితే భగవంతుడికి దూరం అయిపోతాం. అందుకే నన్ను భగవంతుడికి దూరం కాకుండా ఉండటం కోసమే సంపదల్ని నాకు ఇవ్వాల. నిజంగా మనం కోరాల్సింది సంపదల్ని కాదు, పరమాత్మని కోరుకోవాలి. పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని కోరుకోవాలి, పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని కోరుకోవాలి, పరమాత్మతో ఐక్యతను కోరుకోవాలి. ఇలా భావించుకుంటూ శ్రీకృష్ణుడిని తన యొక్క మనస్సులో స్మరించుకుంటూ శ్రీకృష్ణుని మీద భక్తి అపారమై ఇంకా ఇంకా ఆ శ్రీకృష్ణుడిని తలుచుకుంటూ తలుచుకుంటూ నడక సాగించాడు కుచేలుడు. వెళ్ళేటప్పుడు చాలా భారంగా వెళ్ళాడు, కానీ వచ్చేటప్పుడు మాత్రం మనసులో ఉన్నటువంటి ఆనందం కారణంగా ఆయన త్వర త్వరగానే చేరుకున్నాడు, స్వగ్రామాన్ని చేరుకున్నాడు. తన ఇంటి దగ్గరికి వెళ్ళాడు. ఆశ్చర్యం, అక్కడ తన ఇల్లు లేదు, అక్కడ ఒక అందమైనటువంటి గొప్ప భవనం ఉంది, ఉద్యానవనాలు, సరోవరాలు, విలువైనటువంటి ఆభరణాలు ధరించినటువంటి అనేక మంది పరిచారకులు అక్కడ తిరుగుతూ ఉంటున్నారు. అది చూచాడు. చూచి అయ్యో దారి తప్పి వచ్చాను అని భ్రమపడ్డాడు. అక్కడి నుంచి తిరిగి వెళదామనుకుంటూ ఉన్నాడు. అలా అనుకునేటప్పటికల్లా దేవతల్లాగా కనిపించేటువంటి స్త్రీ పురుషులు అనేకమైనటువంటి దివ్యాభరణాలు వస్త్రాభరణాలు ధరించి ఎదురొచ్చి వాయిద్యాలతోటి మేళతాళాలతోటి స్వాగతం పలుకుతా ఉన్నారు. భర్త యొక్క రాకని తెలుసుకున్నటువంటి కుచేలుని భార్య లక్ష్మీదేవిలాగా వెలుగొందుతూ భవనం లోపల నుంచి వచ్చింది. ఆమెను చూచి కుచేలుడు ఆశ్చర్యపోతా ఉన్నాడు. ఏమిటి తన భార్య ఇలా ఉన్నదేమిటా అని ఆమె భర్త చేయి పట్టుకొని లోపలికి తీసుకుని వెళ్ళింది. 100 స్తంభాలతోటి 100 స్తంభాలతోటి దేవేంద్ర భవనాన్ని తలదన్నే విధంగా ఉన్నది ఆ భవనం. అనేక చిత్ర విచిత్రమైనటువంటి అమూల్యమైనటువంటి వస్తువులు ఆ భవనంలో అక్కడక్కడ అక్కడక్కడ అందంగా అలంకరించబడి ఉన్నాయి. వాటిని చూచి అప్పుడు అనుకున్నాడు, ఇదంతా శ్రీకృష్ణు యొక్క కృపా విశేష మహిమే అని భావించాడు కుచేలుడు. ఆహా, నా స్నేహితుడు, నా దైవం, నా ప్రాణనాథుడు అయినటువంటి శ్రీకృష్ణుడు ప్రత్యక్షంగా నాకు ధనం ఇవ్వకుండా అక్షయమైనటువంటి సంపదల్ని సమకూర్చాడు. నా నుండి పిడికడు అటుకులు తీసుకొని నాకు స్వర్గభోగాల్ని అందిస్తున్నాడు. భగవంతుడికి భక్తితో ఏ కొంచెం సమర్పించినా అది అనంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. జన్మ జన్మలకి కూడా ఆ దివ్యాత్ముడిని సేవించేటువంటి భాగ్యం, ఆయన్ని అర్చించేటువంటి వారిని సేవించేటువంటి భాగ్యం లభిస్తే చాలు, నేను సదా ఆయన యొక్క ధ్యానాన్నే కోరుకుంటాను అనుకుంటున్నాడు కృష్ణుడు కుచేలుడు. ఏ కృష్ణ, నాకు ఈ భోగాల యందు ఆసక్తి కలగకుండా ఇంతకు ముందులాగానే అనన్యమైనటువంటి భక్తితో నిన్ను సేవించేటువంటి భాగ్యాన్ని నాకు ప్రసాదించు అని కుచేలుడు శ్రీకృష్ణుడిని మనసులోనే ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ భోగభాగ్యాల ద్వారా నీకు నేను దూరం అయిపోయే పరిస్థితి మాత్రం రాకూడదు. వీటి మీద నాకు ఏ రకమైనటువంటి ఆసక్తి లేదు. ఈ సుఖాలు భోగాలు నాకు అక్కర్లా, నాకు నీ అనుగ్రహం కావాలి, నాకు నీవే కావాలి అని ప్రార్థిస్తూ ఉన్నాడు కుచేలుడి భార్య కూడా అలాగే ప్రార్థించింది. ఈ కథని వినిపించినటువంటి శుక మహర్షి పరీక్షిత్ మహారాజు తోటి ఈ కథ యొక్క ఫలశ్రుతిని కూడా చెబుతున్నాడు. శ్రీకృష్ణుడు కుచేలుని అనుగ్రహించి చరితార్థుణ్ణి చేసినటువంటి చరిత్రని విన్నా చదివినా వినిపించినా అటువంటి సత్పురుషులకి ఇహపర సుఖములు, హరిభక్తి, చిరకీర్తి కలుగుతుంది అని పరీక్షిత్ మహారాజు శుకబ్రహ్మ ఈ ఫలశ్రుతిని తెలియజేశాడు. అంటే ఈ కథని విన్నా లేదా వినిపించినా లేదా చదివినా చాలా శుభాలు కలుగుతాయి అనేటువంటి విషయం ఇది ఫలశ్రుతి. ఇది శ్రీకృష్ణ కుచేలుల యొక్క స్నేహ బంధానికి సంబంధించినటువంటి గాథ. శ్రీకృష్ణుడు కుచేలుడు చిన్ననాటి స్నేహితులు, సహాధ్యాయులు, అంటే ఇద్దరు కలిసి చదువుకున్నారు. కాకపోతే కుచేలుడేమో 5 సంవత్సరాల వయస్సులో వచ్చి చేరాడు, శ్రీకృష్ణుడేమో 12 సంవత్సరాల వయస్సులో వచ్చి చేరాడు. అంటే ఇద్దరు కలిసి ఉన్నది కొద్ది రోజులు మాత్రమే. కుచేలుడు మాత్రం చాలా సంవత్సరాల పాటు ఉన్నాడు. కానీ భగవానుడు ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క శాస్త్రాన్ని చదువుకుంటూ కొద్ది రోజుల్లోనే సకల శాస్త్రాలు తెలుసుకొని గురుకులం నుంచి వెళ్ళిపోయాడు. ఇది భాగవతంలో ఉన్నటువంటి కథ. మరి మనం ముందుగానే అనుకున్నాం మహాభారతంలో కూడా ఒక కథ ఉంది, బాల్య స్నేహితుల కథ. వాళ్ళే ద్రోణాచార్యుడు, ద్రుపదుడు, వాళ్ళిద్దరు కూడా బాల్య స్నేహితులు. మహాభారతం తెలిసినటువంటి వాళ్ళందరికీ వాళ్ళిద్దరు శత్రువులు అనేటువంటి విషయం తెలుసు. కానీ యథార్థం ఏమిటంటే ఇద్దరు కూడా బాల్య స్నేహితులు. ఇద్దరు కూడా మొదట్లోనేమో ద్రోణాచార్యుని తండ్రి అయినటువంటి భరద్వాజుడి దగ్గర విద్యలు నేర్చుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు కూడా అగ్నివేశుడు అనేటువంటి ముని దగ్గరికి చేరి ఆయన దగ్గర ధనుర్విద్యాభ్యాసాన్ని చేశారు. కాబట్టి ఇద్దరు కూడా సహాధ్యాయులు, ఇద్దరు స్నేహితులు. అక్కడ శ్రీకృష్ణుడు కుచేలుడు ఎలాగా సహాధ్యాయులు స్నేహితులు, ఇక్కడ ద్రోణ ద్రుపదులు ఇద్దరు కూడా సహాధ్యాయులు స్నేహితులు. ఇదేమో మహాభారతంలో ఉన్నటువంటి కథ. మరి ఈ రెండు కథల మధ్య, ఈ రెండు స్నేహితుల జంటల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటో, భేదం ఏమిటో చూద్దాం. మహాభారతంలో ఉన్నటువంటి ఆ ద్రోణ ద్రుపదుల యొక్క కథ ఏమిటో రేపు మనం తెలుసుకొని, ఈ రెండు కథలు లేకపోతే ఈ రెండు రకాలైనటువంటి స్నేహాలు, ఆ స్నేహితుల మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు, వాటి ద్వారా జరిగినటువంటి ఫలితం ఏమిటి అనే విషయాన్ని మనం రేపు విశ్లేషణ చేసి పూర్తి చేద్దాం.